ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ దినమందు యోహాను సువార్త 5:1-9 వరకు ఉన్నటువంటి వచనాలను గురించి కొంత మనం ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమయుడివైన తండ్రి, కృపగలిగిన దేవ, యువదకాల సమయంలో మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము. మా హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడవు నీవై ఉన్నావు. మా ఆత్మీయ అవసరతలను, మా సమస్తమైనటువంటి అవసరతలను ఎరిగినటువంటి దేవునిగా నీవు. ప్రభువా, మేము ధ్యానించేటువంటి ఈ యొక్క వాక్యము మా హృదయములకు ప్రయోజనకరంగా ఉండునట్లుగా నీ మాటలను మాకు అనుగ్రహించి మేము దీని ద్వారా మేలు పొందినట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 5:1-9 వరకు ఉన్నటువంటి వచనములను మొదట మనం చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను, గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్త అనబడిన ఒక కోనేరు గలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాని నడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు, గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నంది తన పరుపెత్తుకొని నడిచెను. ఈ చదువుబడినటువంటి భాగంలో యేసు ప్రభువు పండుగ సమయంలో యెరూషలేము నగర సమీపంలో బేతస్త అనేటువంటి కోనేటి దగ్గర ఒక స్వస్థత చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సన్నివేశంలో ప్రధానంగా మనము వింటున్నటువంటిది పండుగ గురించి. యేసు ప్రభువు ఆ పండుగ సమయంలో యెరూషలేములో ఉండటం గురించి, ఆ సమయంలోనే బేతస్త అనేటువంటి కోనేటి దగ్గర ఉన్నటువంటి ఒక రోగిని ఆయన కలిసి కనికరపడి స్వస్థపరిచినటువంటి విషయాన్ని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ కోనేటికి సహితము ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను గురించి మనం ఇక్కడ చదువుతూ ఉన్నాము. తర్వాత రోగికి స్వస్థత కలిగినప్పుడు ఏమి జరిగింది అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి దినాలలో యూదులలో మగవారందరూ తప్పనిసరిగా యెరూషలేము వెళ్ళవలసినటువంటి 3 పండుగలు ఉంటూ ఉండేవి. యూదులకు అనేకమైనటువంటి పండుగలున్నవి, కానీ వాటిలో 3 పండుగలకు తప్పనిసరిగా వయసు వచ్చినటువంటి మగవారందరూ యెరూషలేమునకు, దేవాలయమునకు వెళ్ళి తీరవలసినటువంటి అవసరత ఉండేది. అవి ఏ పండుగలంటే, మొట్టమొదటిది పస్కా పండుగ, 2వది వారముల పండుగ లేక పెంతెకొస్తు పండుగ అని కూడా దాన్ని అంటూ ఉండేవాళ్ళు, ఇక 3వది పర్ణశాలల పండుగ అనేటువంటిది. ఈ 3 పండుగలకు వయసు వచ్చినటువంటి ప్రతి మగవారు యెరూషలేములోని ఆలయమునకు వెళ్ళి తీరవలసినటువంటి అవసరం ఉండేది. యేసు ప్రభు ఆయన యూదుల కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడు కాబట్టి యూద మతానికి సంబంధించినటువంటి ఆ ఆచారములను, పండుగలను ఆయన ఆచరిస్తూ ఉండేవాడు. ఈ సందర్భముగా ఒకనొక పండుగ సమయంలో ఆయన యెరూషలేము వెళ్ళటం జరిగింది. ఈ 3 పండుగలలో ఒక పండుగ అది అని మనము చెప్పటానికి లేదు, ఎందుకంటే ఆయన ఒక పండుగ సందర్భంలో అక్కడ ఉన్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆ పండుగ ఈ 3 పండుగల్లో ఒకటి కావచ్చును, లేకపోతే మిగిలినటువంటి పండుగల సందర్భంలో సహితము అక్కడ యేసు ప్రభు ఏదైనా ఒక పండుగ సందర్భంలో ఉన్నారేమో మనకైతే తెలియదు. అయితే ఆయన ఒక పండుగ సందర్భంలో అక్కడ ఉండటం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో అక్కడ గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేరు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. గొర్రెల ద్వారం అనేటువంటిది ఆ దినములలో యెరూషలేములో ఉన్నటువంటి ద్వారములలో ఒక ద్వారమై ఉన్నది. ఆ దినములలో పట్టణముల చుట్టూ ప్రాకారములు అనేటువంటివి ఉంటూ ఉండేవి. అదేవిధముగా ప్రముఖమైనటువంటి ద్వారములు సహితము ఉంటూ ఉండేవి. ఇక్కడ మనం చదువుతున్నటువంటిది బేతస్థానబడినటువంటి కోనేరు గొర్రెల ద్వారము దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ కోనేటి దగ్గర 5 మంటపములు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ కోనేటికి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉన్నది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఆయా సమయాల్లో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించేటువంటి సన్నివేశము అక్కడ జరుగుతూ ఉండేది. ఆ నీరు కదలింపబడిన తర్వాత మొట్టమొదటిగా ఆ కోనేరులోనికి ఎవరు దిగుతాడో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనప్పటికీ బాగుపడతాడు అనేటువంటి ఆ నమ్మకం అక్కడ ఉండింది. మనకందరికీ తెలిసినటువంటి విధంగానే మనలో ప్రతి వారికి ఏదో ఒక వ్యాధి అనేటువంటిది, లేకపోతే బలహీనత అనేటువంటిది ఉండటం జనరల్గా జరుగుతూ ఉంటుంది. కొందరికి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఉండొచ్చు, కొందరికి దీర్ఘకాలిక వ్యాధులు ఉండొచ్చును, కొందరికి కుదరనటువంటి వ్యాధులు ఉండవచ్చును, కొంతమందికి సమసిపోయేటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ వ్యాధితో బాధపడటం అనేటువంటిది వారు ఇష్టపడేటువంటి వారుగా ఉండరు. కాబట్టి ప్రతి వారికి ఏదో ఒక సమస్య ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి వ్యాధి తీవ్రతను బట్టి మనము వెంటనే స్వస్థపడాలి, లేకపోతే కొంచెం ఆలస్యమైనా పర్వాలేదులే అనేటువంటి ఆ మనస్తత్వం అనేటువంటిది మనలో ఉంటూ ఉంటుంది. నాకు కొంచెం తలనొప్పి ఉందనుకోండి, తలనొప్పిగా ఉంది పర్వాలేదులే, దీని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అటువంటి అవసరం లేదు, దానింతటదే పోద్దలే, పద్దాక ట్యాబ్లెట్లే మింగుతాను అని అనుకునేటువంటి తత్వం నాలో ఉండొచ్చు. కొంతమందిలో ఆ కొద్ది తలనొప్పి అయినప్పటికీ వెంటనే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకునేటువంటి ఆ తత్వం కొందరిలో ఉంటూ ఉంటుంది. అదే నాలో క్యాన్సర్ ఉందనుకోండి, అప్పుడు నేనేమంటానంటే నాకున్నటువంటి క్యాన్సర్ని బట్టి దాని యొక్క తీవ్రతను నేను ఎరిగినటువంటి వాడినిగా ఏమంటానంటే నేను వెంటనే దాని నుండి స్వస్థత పొందాలని ఆశించేటువంటి వాడినిగా ఉంటాను. అదే డాక్టర్లు నాతో, ఏమండి మీకున్నటువంటి వ్యాధి ఎలాంటిదంటే, మీరు మరో 10 రోజులు బ్రతకటం కూడా కష్టమేనండి అని చెప్పారనుకోండి, అప్పుడు నేను మిగిలినటువంటి పనులన్నీ మానేసేసి నాకున్నటువంటి ఈలోక సంబంధమైనటువంటి పని పాటలు ఇవన్నీ వదిలిపెట్టేసి మొదటిగా నేను స్వస్థపడేందుకు ఏమైనా మార్గాలున్నాయా, ఎక్కడికి వెళితే నేను స్వస్థపడగలను, ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే నేను స్వస్థపడగలను, నాకు ఆ స్తోమత ఉందా లేదా, ఇలాంటివన్నీ నేను ఆలోచించటం ప్రారంభిస్తాను. కాబట్టి మనకున్నటువంటి యొక్క వ్యాధిని బట్టి మనము దానిని వెంటనే అటెండ్ అవ్వాలి అనేటువంటి ఆ యొక్క ఐడియా అనేటువంటిది దాని మీద ఆధారపడుతూ ఉంటుంది. తీవ్రమైనటువంటి అస్వస్థత ఉన్నట్లయితే, ప్రాణాంతకమైనటువంటి రోగం ఉన్నట్లయితే మనం వెంటనే స్వస్థపడాలని ఆశించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఆ రోజుల్లో ఈ దినాల్లో ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ మందులు కానీ ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి రోగాల కోసం అప్పుడున్నటువంటి డాక్టర్లు ఏమేమి మందులు ఇచ్చేవారో ఏమిటో మనకైతే తెలియదు. కానీ ఏ సమయంలోనైనా రోగులు అనేటువంటి వారు స్వస్థత పడాలని ఆశించేటువంటిది సహజంగా ఉండేటువంటి విషయమై ఉన్నది. మరి ఆ రోజుల్లో కూడా చాలామంది కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మోగవాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ స్వస్థత పడగలిగినటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి అనేక మంది అక్కడికి వెళ్ళి అక్కడ వేచి చూస్తూ ఉండేవాళ్ళు. ఏమిటి అని అంటే, ఒకే ఒక వ్యక్తి స్వస్థపడతాడు. ఎప్పుడు అని అంటే, దేవదూత వచ్చి ఆ కొలంలో నీళ్లు కదిలిస్తాడు, ఆ తర్వాత మాయమైపోతాడు. ఈ నీళ్లు కదిలించిన వెంటనే మొట్టమొదటిగా ఆ కొలంలోనికి ఎవరైతే అడుగు పెడతారో వారు ఎట్టి వ్యాధి కలిగినటువంటి వారైనప్పటికీ స్వస్థత పడేటువంటి వారుగా ఉండేవారంట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడాను దేవదూత ఎప్పుడు వస్తాడా అని అందరూ ఎదురు చూపులు చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ నీళ్లు కదిలించగానే మొట్టమొదటిగా వెళ్ళి దిగేవాడిని నేనే కావాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటూ ఉండేది. కాబట్టి ఆ దేవదూత కోసం, నీళ్లు కదిలింపబడటం కోసం 24 గంటలు అక్కడ ఉండి చూస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. వేచి ఉండటం అనేటువంటిది ఎంత కష్టమైనటువంటి విషయమో మనకు తెలుసు. మనం బస్సుల కోసం వేచి ఉండేటువంటి వారంగా, ట్రైన్స్ కోసం వేచి ఉండేటువంటి వారంగా, వస్తానని చెప్పినటువంటి ఒక వ్యక్తి కోసం వేచి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ ఉంటాము. ఆ వ్యక్తి వస్తానని చెప్పిన సమయానికి రాకుండా ఉన్నట్లయితే ప్రతి క్షణం అనేటువంటిది ఒక యుగంలాగా ఎలాగైతే మనకు గడుస్తుందో, వసు రావలసినటువంటిది రాకుండా లేట్ అవుతున్నట్లయితే ఆ సమయము ఎంత చిరాకుగా మనకు అనిపిస్తూ ఉంటుందో, భారంగా అనిపిస్తూ ఉంటుందో మనకందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ దేవదూత పలానా టైంకి వస్తాడనేటువంటిది ఏమీ లేదు. ఎప్పుడు వస్తాడో తెలియదు, రాత్రి వస్తాడో తెలియదు, మధ్యాహ్నం వస్తాడో తెలియదు, తెల్లవారుజామున వస్తాడో తెలియదు. వచ్చి నీళ్లు కదిలిస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మొట్టమొదటిగా మనం దిగాల్సి ఉంది. రెండవ వాడిగా నువ్వు దిగినట్లయితే నువ్వేమి స్వస్థత పొందలేవు. కాబట్టి అంతా ఎలా ఉండేదంటే అక్కడ కాంపిటీషన్ లాగా ఉండేదన్నమాట. పోనీ ఉన్నటువంటి వారు ఏదైనా ఒకళ్ళు ఇద్దరా అని అంటే ఈ విషయం అందరికీ తెలిసినప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి వ్యాధిని బట్టి, రోగాన్ని బట్టి వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడే ఉండి అక్కడే తింటూ అక్కడే ఎదురు చూపులు చూస్తూ వీలైనంత వరకు నేనే మొదటి వాడినిగా దిగాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశం చేత ఆ నీళ్లకు దాదాపు దగ్గరలోనే ఉంటూ ఉండేవాళ్ళుగా పోలే ఇప్పుడును. ఇలాంటి పరిస్థితి ఒక అతనికి సంభవిస్తూ ఉన్నది. ఎంతకాలం నుండి సంభవిస్తున్నాడంటే అది 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో అతను ఉంటూ ఉన్నాడంట. మనం వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది కదా, 38 సంవత్సరాలలో ఎన్నిసార్లు దూత వచ్చిందో, ఎన్నిసార్లు నీళ్లు కదిలించిందో, ఎన్నిసార్లు ఇతను స్వస్థ పడకుండా మిస్ అయిపోయాడో అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు ఇతని కళ్ళ ముందే ఎంతమంది స్వస్థత పడి వెళ్ళిపోయారు. ఇతను స్వస్థత పడలేని ఆ స్థితిలో తను ఉండటాన్ని బట్టి తనని తాను ఎంత నిందించుకునేవాడో, ఎంత దేవుని మీద సహితము ఆయాసపడ్డాడో మనకు తెలియదు. ఎందుకంటే చాలాసార్లు దేవుణ్ణి నన్ను అసలు ముందుగా ఎందుకు ఇలా సృజించాడు, నేను కుంటివాణ్ణిగా ఉండటాన్ని బట్టి అడుగులు సహితము వేయలేకపోతున్నాను, నాకంటే కుంటివాడుగా లేనటువంటి వాడు కాళ్ళు బాగుండటాన్ని బట్టి వాడు గబగబా నడుచుకొని కొలంలోనికి ముందుగా వెళ్ళి దిగ్గలుగుతున్నాడు అని ఇలాంటి సందర్భాలు ఎన్ని అతను చూచి ఎంత బాధపడుతూ ఉండేవాడు, ఆ వెళ్ళినటువంటి వాడి మీద ఎంత ఆయాసపడుతూ ఉండేవాడు. కొంత అగరాదా, నేను ఎంతో కాలంగా ఇక్కడ ఉంటున్నాను కదా, నేను స్వస్థపడిన తర్వాత మరొకసారి నువ్వు దిగవచ్చును కదా అని అంత మంది మీద సొనుగుకున్నాడో గొణుగుకున్నాడో ఆయాసపడ్డాడో మనకైతే తెలియదు. కానీ అక్కడే ఓపికతో నిరీక్షణతో తనకున్నటువంటి ఆ యొక్క ప్రాబ్లమును బట్టి ఇంకా ఎవరి దగ్గరకు వెళ్ళలేక ఏ విధమైనటువంటి స్వస్థత పొందేటువంటి అవకాశం లేకుండా ఉండటాన్ని బట్టి అక్కడే ఉంటూ కాలం గడుపుతూ 38 సంవత్సరాల నుండి అక్కడే వేచి చూస్తున్నటువంటి వాడినిగా మనము చూస్తూ ఉన్నాము. ఈ సమయంలో యేసు ప్రభువు అక్కడికి రావటం జరిగింది. ఇతన్ని యేసు ప్రభువు చూచాడు. ఇతను ఎవరో తెలియదు. యేసు ప్రభువును గురించి ఇతను ఎప్పుడైనా విన్నాడో లేదో అనేటువంటిది సైతం మనకు తెలియదు. నా ఉద్దేశం ప్రకారము యేసు ప్రభువును గురించి ఇతను ఎప్పుడు విన్నాడో లేదో తెలియదు, కానీ ఆయనైతే యేసు ప్రభువేని గుర్తించినటువంటి వాడుగా లేడు. ఎందుకంటే ఆయన ఇలాంటి పనులు స్వస్థతలు చేస్తాడని విని ఆయన్ను గుర్తించినట్లయితే వెంటనే నన్ను స్వస్థపరచమని అడిగి ఉండేవాడు, కానీ అలా జరగలేదు. కాబట్టి ఇతను యేసు ప్రభువును యేసు ప్రభువుగా ఒక స్వస్థపరిచేటువంటి వ్యక్తిగా గుర్తించినటువంటి దాఖలాలు అక్కడ లేవు. అయితే క్రీస్తు ప్రభువు తనను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అప్పటికి అతను అక్కడ ఎంతకాలం నుండి ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు అనేటువంటిది అతను చెప్పకుండగానే, మరెవరూ చెప్పకుండగానే ఆయనే గమనించి అతని యొద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఒక ప్రశ్న వేశాడు. ఏమన్నాడంటే, స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. అదొకటే ప్రశ్న తనను వేసినటువంటిది. అయితే ఇతను దానికి సమాధానము పడగోరుతున్నానండి అని చెప్పాలి. అయితే అతను చెప్పినటువంటి సమాధానము ఆ రకంగా లేదు. ఎస్ఆర్ నువ్వు టైప్ క్వశ్చను క్రీస్తు ప్రభు అడిగాడు. అయితే ఇతనేం చెప్తున్నాడంటే తనకున్నటువంటి బలహీనత గురించి చెప్తూ ఉన్నాడు. ఇదిగోండి, ఇక్కడ నేను మొట్టమొదటిగా దిగినప్పుడు స్వస్థత పొందవలసి ఉన్నది, కానీ నేను పొందకుండగా నా బలహీనత అనేటువంటిది అడ్డుపడుతూ ఉన్నది అని తనకున్నటువంటి ఆ బలహీనతను గురించి చెప్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువు దాన్ని బట్టి చిరాకు పడినటువంటి వాడిగా లేడు. నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పేటువంటి సమాధానం ఏంటి, నాకు అవన్నీ ఎందుకు, ఎస్ నోనా కరెక్ట్గా చెప్పు అని చిరాకు పడినటువంటి వ్యక్తిగా లేడు గాని కనికరపడినటువంటి వాడై తనను స్వస్థపరిచినట్లుగా, మాట ద్వారా స్వస్థపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ సన్నివేశంలో మనము ప్రధానంగా రోగి విషయము చూస్తున్నాము, క్రీస్తు ప్రభు యొక్క విషయం చూస్తూ ఉన్నాము. వీరేం చేశారో దాని నుండి మనము నేర్చుకునవలసినటువంటి విషయాలను గురించి కొంత పరిశీలించాలని దినము నేను ఆశిస్తూ ఉన్నాను. మొదటిగా రోగిని గురించి మనం ఆలోచిద్దాము. ఈ చదువుపడినటువంటి భాగంలో స్వస్థత నొందినటువంటి వ్యక్తి ఒక దీర్ఘకాలంగా బాధపడుతున్నటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. ఈ వ్యక్తి బహుకాలం నుండి అక్కడ కోనేటి వద్దే ఉండి స్వస్థత కోసం వేచి చూస్తున్నటువంటి వాడిగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనమందరం కూడాను ఏదో ఒక వ్యాధితో, చిన్న వ్యాధో పెద్ద వ్యాధో దేనితో ఒక దానితో బాధపడేటువంటి వారంగా సాధారణంగా ఉంటూ ఉంటాము. మన వయసు పెరిగినప్పుడు ఈ వ్యాధులు అనేటువంటివి, బలహీనతలు అనేటువంటివి మరీ ఎక్కువతో ఉంటాయి. మనము ఈ వ్యాధులతో అనేక సార్లు విసిగినటువంటి వారమై చాలాసార్లు చుట్టూ ఉన్నటువంటి వారిని నిందించేటువంటి వారంగా ఉంటాము. మనల్ని మనమే నిందించుకునేటువంటి వారంగా చాలాసార్లు ఉంటూ ఉంటాము. కొన్నిసార్లు దేవుణ్ణి సహితము నిందించేటువంటి వారంగా మనము ఉంటూ ఉంటాము. ఇది సరైనటువంటి పరిస్థితి కాదు. మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉంటూ మనము దేవుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాము. అదేంటండి, మీరు బాగానే చెప్పారు, మీరు అన్నీ బాగున్నాయి కాబట్టి, మీకు బ్లడ్ టెస్ట్లు కానీ ఇంకో టెస్ట్లు కానీ అన్ని రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి మీరు ఆ మాట చెప్తారులేండి, మేము ఎంతకాలం నుండి ఈ యొక్క డయాబెటీస్తో బాధపడుతున్నామే మీకు తెలియదు, లేకపోతే మరొక వ్యాధితో బాధపడుతున్నాం మీకు తెలియదు అని అనేటువంటి వాళ్ళు చాలామంది ఉండవచ్చును. అయితే మనందరం కూడాను గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము అస్వస్థలమై ఉన్నప్పుడు దేవుని స్తుతించేటువంటి విషయంలోను, దేవునికి ప్రార్థించేటువంటి విషయంలోను మనము అంత సంసిద్ధత కలిగినటువంటి వారంగా, స్తుతిని మన నోటి నుండి ఉచ్చరించేటువంటి వారంగా మనము ఉండలేకపోవచ్చు. కరెక్టే, కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మనము రోగులముగా ఉన్నప్పటికీ, మనము ఆరోగ్యముగా ఉన్నప్పటికీ, మనము ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుని మనము స్తుతించేటువంటి వారంగా ఎల్లప్పుడూ ఉండవలసి ఉన్నది. అయితే మనుషులందరికీ కూడాను ఈ లోక సంబంధమైనటువంటి రోగము కలిగి ఉన్నప్పటికీ, కలిగి లేనప్పటికీ మరో రోగమును తప్పనిసరిగా కలిగినటువంటి వారుగా ఉంటారు. అదే రోగం అంటే ఆత్మ సంబంధమైనటువంటి రోగము, వ్యాధి. ఈ వ్యాధి అనేటువంటిది ఊహ తెలిసినటువంటి ప్రతి ఒక్కరిలోనూ సోకేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అది వయసుతో పాటు, నీవు గడిపేటువంటి సంవత్సరాలతో పాటు పెరిగేటువంటిదిగా అది ఉంటూ ఉంటుంది. కొంతమందికి ఈ వ్యాధి ఉన్నట్లుగానే తెలియదు, మరికొంతమందికి ఈ వ్యాధి ఉన్నట్లు తెలిసినప్పటికీ దానిని గురించి పట్టించుకునేటువంటి వారుగా ఉండరు. చిన్నప్పటి నుండి సండే స్కూలులోను, తర్వాత ప్రార్థన వాతావరణంలో పెరిగినటువంటి వారు సహితము, వారు 40, 50, 60 సంవత్సరములు వచ్చేటువంటి వరకు సహితము ఈ విషయములను గురించి, వారికున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రోగాన్ని గురించి పెద్దగా ఆలోచించేటువంటి వారుగాను, పట్టించుకునేటువంటి వారుగాను వారు ఉండరు. ఇది సరైనటువంటి విషయము కాదు. ఎన్నిసార్లు నీవు వాక్యమును విని ఉన్నావు, నీ యొక్క జీవిత గమ్యము ఏమై ఉన్నది అనేటువంటిది నీవు ఎప్పుడో నిర్ణయించుకునవలసినటువంటి వాడవై ఉండినావు. కానీ ఈ దినం వరకు నీ వయసు ఎంత ఉన్నదో నాకైతే తెలియదు. ఈ యొక్క వయసు మీరిపోతున్నప్పుడు నీ కళ్ళ ముందే ఎంతో నీకన్నా చిన్నవారే ఈ లోకాన్ని విడిచిపోతున్నప్పుడు నీ గురిని, నీ గమ్యాన్ని నువ్వు నిర్ణయించుకునలేనటువంటి వాడుగా ఉన్నట్లయితే, నీకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతలను నీవు అధిగమించలేనటువంటి వాడుగా ఉన్నట్లయితే, దశాబ్దముల కొద్దీ వాక్యమును వినినప్పటికీ నీవు చేయవలసినటువంటి దానిని చేయకుండా దాటవేస్తూ ఉన్నట్లయితే, నీవు ఒక దినమందు ఆ అవకాశం సహితము లేనటువంటి వాడవుగానే ఈ లోకమును విడిచి వెళ్ళిపోతావేమో జ్ఞాపకం ఉంచుకునవలసి ఉంటుంది. మనము ఈ దినము చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి వ్యక్తి తనకున్నటువంటి యొక్క బలహీనతను బట్టి స్వస్థపడలేనటువంటి పరిస్థితి తనకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 1-2 దినములు కాదు, 1-2 సంవత్సరములు కాదు, ఏకంగా 38 సంవత్సరాల నుండి అక్కడ ఉండి వేచి చూస్తున్నాడు. తనలో ఆశ అయితే ఉన్నది. స్వస్థత పొందాలని ఆశపడుతూ ఉన్నాడు. నిరీక్షణతో అతను చూస్తూ ఉన్నాడు. కానీ తనకు మాత్రమూ అవకాశము లభించట్లేదు. కారణం ఏంటంటే తనకున్నటువంటి బలహీనత. తనకున్నటువంటి బలహీనతను బట్టి తాను వెళ్ళేటువంటి సమయంలో మిగిలినటువంటి వారు వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారి అడ్వాంటేజ్ తీసుకొని ఆ నీళ్లలో ముందుగా దిగటాన్ని బట్టి వారు స్వస్థపడి వెళ్ళిపోతున్నారు. తాను మాత్రం పొందలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు. ఈ పరిస్థితి మన యొక్క ఆత్మీయ జీవితంతో చూసుకున్నట్లయితే అది ఎలా ఉంటుందంటే, మనకున్నటువంటి బలహీనతను బట్టి కాదు, మనకున్నటువంటి తగ్గింపు లేనటువంటి స్థితిని బట్టి మనము ఈ రకంగా స్వస్థపడలేనటువంటి స్థితిలో ఉండవచ్చును. మనకన్నా చిన్నవారు, మనకన్నా కొత్తవారు, అన్యులైనటువంటి వారు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి వాక్యమును విన్నప్పుడు, సత్యమును తెలుసుకున్నప్పుడు వారు తమ్మును తాము తగ్గించుకొని క్రీస్తు ప్రభువునకు లోబడటను బట్టి శిలువ యొద్ద తమకున్నటువంటి బలహీనతలను గ్రహింపుతో పశ్చాత్తాపపడి విడిచిపెట్టి మారు మనసును అందినప్పుడు వారు నూతనమైనటువంటి దృష్టిని, నూతనమైనటువంటి గురిని సంపాదించుకునేటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు. మన కళ్ళ ముందే వీరందరూ స్వస్థపడి వెళ్ళిపోయేటువంటి వారిగా అనేక మందిని మనం చూస్తుంటాం. వారిని చూచినప్పటికీ మనలో మాత్రం ఏ విధమైనటువంటి చలనం అనేటువంటిది ఉండదు. కారణం ఏంటంటే మనలో తగ్గింపు అనేటువంటిది లేదు. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు నేను నా యొక్క అహంభావాన్ని, అవివేకాన్ని విడిచిపెట్టి, నాకున్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టి వేసి ఆయన యొద్ద నేను ఆత్మీయ స్వస్థత పొందాలి అనేటువంటి యొక్క దృక్పథంతో మనము చేయవలసినటువంటి వాటిని చేస్తూ మనము దేవుని యొద్ద నుండి పొందేటువంటి యొక్క కృపను పొందేటువంటి వరం ఉండాలి. కానీ మనలో ఉన్నటువంటి యొక్క అహంభావము, అవివేకము, తగ్గింపు లేనటువంటి స్థితి అనేటువంటివి మనలను అవి పొందకుండగా చేసేటువంటివిగా ఉంటూ ఉంటాయి. మనలో చాలామంది మనం కష్టాల గుండా, నష్టాల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, వ్యాధుల గుండా వెళ్ళేటప్పుడు దేవునికి నేను గుర్తులేను అని వాపోయేటువంటి వారంగా అనేక మంది ఉంటూ ఉంటాం. కానీ ప్రశ్న ఏంటంటే, మనకు దేవుడు ఎన్నిసార్లు గుర్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఆ సమయంలో పూర్తిగా మర్చిపోయేటువంటి వారంగా ఉంటాం. మన దినములన్నీ బాగున్నప్పుడు, మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మనకు అనుకున్నవి అన్నీ కూడాను సవ్యంగా, సక్రమంగా అందుతూ ఉన్నప్పుడు, మనము పొందాలనుకున్నటువంటి వాటిని ఎప్పుడు పొందుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు గుర్తురాడు. ఆ సమయంలో దైవ వాక్యం కానీ మరొకటి కానీ ఏది గుర్తొచ్చేటువంటిదిగా ఉండదు. ఎప్పుడు గుర్తొస్తుందంటే మనము వ్యాధిలో, తీరనటువంటి వ్యాధిలోనికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మనం తీవ్రంగా నష్టపోయినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కాబట్టి మనము దేవుని మీద ఆయాసపడటం అనేటువంటిది, ఇతరులను నిందించటం అనేటువంటిది మానివేసి మనకు దేవుడు ఎన్నిసార్లు గుర్తొస్తున్నాడు, మనకు ఇన్ని సంవత్సరముల ఈ ఆయుష్యులో దేవుని ఎడలని ఎంత భయభక్తులు కలిగి ఉన్నావు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏదో ఆదివారం ప్రార్థనకు వెళ్ళి వచ్చేయటం కాదు, అదేవిధంగా మధ్యవారంలో ఏదైనా మీటింగ్కి వెళ్ళి రావటం అనేటువంటి ఈ పరిస్థితి కాదు. నీవు దేవునికి నమ్మకస్తుడిపై నీ హృదయాంతరంగములో నువ్వు వెళ్ళేటువంటి ప్రతి మార్గములోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఆయనకు లోబడుతూ ఆయనను సంతోషపరిచే విధంగా ఆయన కట్టడలకు లోబడుతూ ముందుకు సాగేటువంటి వాడుగా ఉండగలుగుతున్నావా లేదా అనేటువంటి విషయమై ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రోగిని మనం చూచినప్పుడు యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు నేరుగా అవును అని సమాధానం చెప్పలేదు. యేసు ప్రభు తన్ను నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు అవును ప్రభువా, లేకపోతే అవునండి అని చెప్పేటువంటి ఆ యొక్క సమాధానాన్ని తాను చెప్పలేదు. ఇతర రోగులతో పోల్చినప్పుడు తనకున్నటువంటి బలహీనత ఎట్టిదో, దాని వలన ఏమి జరుగుతున్నదో అన్నది తను చెప్తున్నాడు. మనలో చాలా మంది ఎలా ఉంటారంటే, నీవు స్వస్థపడగోరుచున్నావా, నీవు మార్పును అందగోరుచున్నావా, నీకున్నటువంటి యొక్క చెడు జీవితమును విడిచిపెట్టి దాని నుండి స్వస్థపడి దేవుని బిడ్డవై బ్రతకాలని కోరుతున్నావంటే తప్పనిసరిగా కోరుతున్నానండి అని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. అయితే మరి దేవుని యొక్క కట్టడలను, ఆయన యొక్క నియమములను నీవు ఎరిగినటువంటి వాడవై ఉన్నావా అంటే, తెలుసునండి, అవి కూడా తెలుసునండి, చిన్నప్పటి నుండి నేను గుడికి వెళుతున్నాను, వాటిని ఎరిగినటువంటి వాడినిగా ఉన్నానండి అని చెప్తూ ఉంటారు. మరైతే నువ్వు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ప్రార్థించి దేవునికిని నీకును మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అడ్డుబండల్ని తొలగించుకొని వాటి విషయమై గ్రహింపు నొందినటువంటి వాడవై పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు అని చెప్తే, నేను అవన్నీ చేయలేనండి, నేను అవన్నీ చేయాలని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నానండి అని చెప్పేటువంటి వారు చాలామంది ఉంటూ ఉంటారు. కొంతమంది ఏమని చెప్తా ఉంటారంటే, ఏదో బ్రతకాలి, నీతిగా నియమంగా ఉండాలనేటువంటి ఆశ నాలో ఉన్నది కానీ అలా ఉండలేకపోతున్నానండి, ఒకటి రెండు రోజులు ఉంటానండి, ప్రార్థన చేస్తానండి, ఆ తర్వాత మళ్ళీ మామూలైపోతున్నదండి నా జీవితం. ఈ విధమైనటువంటి ఇది చాలాసార్లు కొనసాగిందండి. అంటే నేనేదో రాటం, కొంత గ్రహింపు నందటం, ఆ తర్వాత మళ్ళీ చెడు జీవితంలోకి వెళ్ళిపోవటం, ఇలా ఒకటి రెండు సార్లు కాదండి, ఇలా జరుగుతూనే ఉంటున్నదండి, నేను ఎందుకు నిలిచి ఉండలేకపోతున్నానండి అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడాను మనుషులకు జరిగేటువంటివిగా ఉండవచ్చును. ఎందుకంటే మనమందరం కూడా మనుషులమే. ఈ లోకంలో మనము జీవిత యాత్రలో ఉన్నప్పుడు ప్రతి క్షణము ఈ లోకమునకు ఎదురుగా మనము వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, అభిప్రాయాలు అనేటువంటివి, నియమాలు అనేటువంటివి దేవుని యొక్క ఆ నియమాలకు, నిబంధనలకు భిన్నమైనటువంటివిగా, వ్యతిరేకమైనటువంటివిగా ఉంటూ ఉంటాయి. నీ శరీరము సహితము నిన్ను ప్రలోభ పెట్టేటువంటిదిగా, నిన్ను చెడుగు చేయటానికి తొందర పెట్టేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అయితే వీటన్నిటినీ మనము జయించి మనము దేవుని యొక్క మాట చొప్పునే నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలంటే నీవు ప్రార్థించేటువంటి వ్యక్తివై ఉండాలి. తగినంత ప్రార్థన నీలో ఉన్నప్పుడు వాక్యము చేత నీ యొక్క తలంపులను, నీ యొక్క క్రియలను నీవు దేవుని యొక్క ఆత్మ ఆధీనములో ఉంచుకుంటూ ఉన్నప్పుడు నీవు శక్తిని పొంది ఈ లోకాన్ని జయించేటువంటి వాడవగా ఉండగలుగుతావు. తరువాత నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని యేసు ప్రభు తనతో చెప్పినటువంటి మాట విన్నటువంటి రోగి యేసుతో వాదించలేదు. వెంటనే లోబడినటువంటి వాడే విశ్వసించి ఆ విశ్వాసాన్ని తన క్రియలో చూపించినటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు నీ పరుపెత్తుకొని నడుము అని చెప్పినప్పుడు నువ్వెవరవి, నాకు చెప్పటం ఏమిటి, నేను 38 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాను, వెళ్ళి ఆ నీళ్లలో నేను దిగవలసి ఉన్నది, మొట్టమొదటిగా దిగవలసి ఉన్నది దూత నీళ్లు కదిలించినప్పుడు, అప్పుడు మాత్రమే నేను స్వస్థత నొందుతాను, అయితే నేను వెళ్ళలేకపోతున్నాను, నాకున్నటువంటి బలహీనత ఇదని నేను చెప్తూ ఉంటే నువ్వు నన్ను లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్తావేంటి, పోని లెమ్మని అన్నావా, అది కాదు, నీ పరుపెత్తుకొని నడవమంటే నాకున్నటువంటి ఓపిక ఎంత అనుకుంటున్నావు, నాకున్నటువంటి శక్తి ఎంత అనుకుంటున్నావు నువ్వు అని యేసు ప్రభును తిరిగి నిలదీసి అడిగినటువంటి వాడిగా ఇతను లేడు. చాలా మంది ఎలా ఉంటారంటే, యేసు ప్రభు యొక్క రక్తము నా పాపములను ఎలా కడుగగలదండి, యేసు ప్రభు రక్తం ఏంటి, ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోవటం ఏమిటి, ఆయన కాచినటువంటి రక్తము నా యొక్క పాపములను ఏ విధంగా శుద్ధీకరించగలదండి అని వాదించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. సరే, అది సాధారణంగా అన్యులైనటువంటి వారికి తప్పనిసరిగా వచ్చేటువంటి ప్రశ్నగా ఉంటే, అనుమానంగా ఉంటే ఉండి ఉండవచ్చును. కానీ క్రైస్తవులైనటువంటి వారికి సహితము, చిన్నప్పటి నుండి వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి వారు సహితము, ఈ విధమైనటువంటి వాదనలు చేసేటువంటి వారు సహితం కొంతమంది ఉంటూ ఉంటారు. అది సరైనటువంటి విషయము కాదు. ఇక్కడ రోగి తను వెంటనే యేసు ప్రభు చెప్పినటువంటి విధముగా చేయటానికి తను సంసిద్ధత వ్యక్తం చేశాడు. వెంటనే తాను లేచాడు, తన పరుపును ఎత్తుకున్నాడు, నడవటం ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా ఎందుకు సాధ్యమైనదంటే, తాను యేసు ప్రభుతో మొదటిగా వాదన పెట్టుకోలేదు, రెండవది చెప్పినట్లుగా చేశాడు, మూడవది విశ్వసించినాడు, నాలుగవది తన క్రియలో తన విశ్వాసమును చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి వెంటనే తను స్వస్థ పొందినట్లుగాను, లేవటం మాత్రమే కాదు తనకు ఎంత శక్తి వచ్చిందంటే ఆ పరుపును సహితము నెత్తి మీద పెట్టుకొని నడిచే అంత శక్తి తనకు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 38 సంవత్సరముల నుండి అక్కడే ఉండి అడుగు వేసి అక్కడ నీళ్లలో మొట్టమొదటిగా దిగలేనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు వెంటనే లేచి లేవటం మాత్రమే కాదు పరుపును సహితం నెత్తి మీద పెట్టుకొని నడిచేంత శక్తి కలిగినటువంటి వాడుగా అయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మన నుండి ఆశించేటువంటిది ఏంటంటే, మన యొక్క ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అనేటువంటిది మనకున్నటువంటి అనుమానాలన్నీ పక్కన పెట్టివేయాల్సి ఉంటుంది. రకరకాలైనటువంటి అనుమానాలు మనలో ఉంటుంటాయి. ఇది జరుగుతుందా? ఇది సాధ్యమా? ఇది జరగగలదా? ఇంతకాలం నుండి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఒక్కసారిగా లేచి పరుపు నెత్తి మీద పెట్టుకుని నడవటమా, అబ్బే ఇదేం జరిగేటువంటిది కాదు అనేటువంటి డౌట్ ఇతనికి రావచ్చు. కానీ అతనికి రాలేదు. వెంటనే తాను క్రియలో తనకున్నటువంటి విశ్వాసాన్ని చూపించటాన్ని బట్టి వెంటనే స్వస్థత పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనము సహితము విశ్వాసమును కలిగి ఉండవలసి ఉన్నది. ఆ విశ్వాసమును మన బ్రతుకులోను మన క్రియలోను చూపించేటువంటి వారిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యములు మనలో జరగటం అనేటువంటిది మనము చూడగలుగుతాము. యేసుక్రీస్తు తనను స్వస్థపరిచే వరకు తనకున్నటువంటి బలహీనతతో తాను స్వస్థపడగల ఒకే ఒక మార్గము తన దృష్టిలో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అదేంటంటే ఆ దూత వస్తాడు, నీళ్లు కదిలిస్తాడు, నేను మొట్టమొదటిగా వెళ్ళి నీళ్లలో దిగినప్పుడు అప్పుడు మాత్రమే నన్ను స్వస్థత పొందుతాను అనేటువంటిది ఒక్కటే తనకు తెలిసినటువంటి స్వస్థపడగలిగినటువంటి మార్గముగా తెలుసు. అయితే ఈ స్వస్థపడిన తర్వాత ఆ మార్గము కాదు, ఆ మార్గమును మించినటువంటి సరళమైనటువంటి బహుసులువైనటువంటి దేవుని యొక్క మాట అనేటువంటిది మనను సకలమైనటువంటి మన రోగముల నుండి స్వస్థపరచగలదు అని ఇతను నమ్మినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి అడ్డనటువంటిది, ఆయనకు కన్స్ట్రెయిన్స్ అనేటువంటివి ఈ లోకంలో ఏమీ లేవు. మనకున్నాయి, పరిధులు చాలా ఉన్నాయి. అబ్బా ఈ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అండి ఇంకా బతకవండి, ఇలాంటివి మనకి చాలా ఉంటాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అండి మనం ఎంత ప్రార్థన చేసినాక వ్యర్థమేనండి, ఇలాంటివన్నీ లిమిటేషన్స్ మన మనసులో మనము పెంచుకొని అసలు ప్రార్థనే చేయటం మానేయటం, విశ్వాసమే లేకుండా గడపటం, ఇలాంటివన్నీ చేసేటువంటి వారంగా మనము ఉంటుంటాం. కానీ దేవుని యొక్క శక్తి సామర్థ్యములు అనేటువంటివి ఈ లోక సంబంధమైనటువంటి ఫిజికల్ ప్రిన్సిపల్స్ను సహితము పక్కకు పెట్టి దేవుడు తన శక్తిని ప్రదర్శించగలిగినటువంటి వాడై చూపగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఇశ్రాయేలీయుల విషయంలో యొర్దానును పాయలు చేసినప్పుడు, ఎర్ర సముద్రమును పాయలు చేసినప్పుడు ఫిజికల్ ప్రిన్సిపల్స్ అన్ని ఏమైపోయినాయి. అదేవిధంగా ఒకే ఒక దూతను దేవుడు పంపి ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అనేక మందిని ఒకే ఒక రాత్రి ఆయన సంహరించినప్పుడు ఆ దినమందు జరిగినటువంటి ఆ యొక్క అద్భుతము ఎలా జరగగలిగింది? దేవునికి పరిమితులు అనేటువంటివి లేవు. ఇవన్నీ మనం చూసినప్పుడు మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏమిటంటే దేవునికి మనకున్నటువంటి పరిమితులు అనేటువంటివి ఉండవు. ఆయనకి ఏదైనా సరే సాధ్యమే. ఆకాశము నుండి ఏదో మంచు కురిసినట్లుగా ఆహారము భూమి మీద పట్టవేంటి, ఇలాంటివన్నీ కూడాను మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడని, ఆయన సజీవుడై ఉన్నాడని, ఆయనకు పరిధులనేటువంటివి పరిమితులు అనేటువంటివి ఏమీ లేవని మనము గుర్తించి మన పని మనం చేసేటువంటి వారంగా ఉండవలసి ఉంటుంది. ఈ వ్యక్తి ఎప్పుడైతే స్వస్థతను అందాడో, వెంటనే లేచాడో, తన పరుపును తన నెత్తి మీద పెట్టుకుని వెళ్ళటం ప్రారంభించాడో, తను నమ్మలేనటువంటి వాడుగా ఉన్నాడు, తనను చూచినటువంటి వారంతా నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు. ఇతను స్వస్థత పొందగానే అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ నన్ను స్వస్థపరచు నన్ను స్వస్థపరచని యేసు ప్రభు వెంట వెళ్ళారా? వాళ్ళందరినీ ఆయన స్వస్థపరిచాడా అనేటువంటి విషయం మనకైతే తెలియదు. కానీ ఇతని విషయంలో దేవుడు తను చూపినటువంటి యొక్క కృపను గురించి ఈ దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మనము ఈ రోగిని గురించి చూచాము. ఇప్పుడు క్రీస్తు ప్రభువును గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన పండుగకు యెరూషలేము వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. పండుగకు వెళ్ళినటువంటి క్రీస్తు ప్రభువు పండుగలో సంబరాలలో మునిగి తేలుతున్నట్లుగా, ఆ సంబరాలలోనే ఉంటూ మిగిలినటువంటి ఆయన పూచీలను ఆయన పరిచర్యను కనికరమ చూపవలసినటువంటి సందర్భాలను మర్చిపోయినట్లుగా మనం ఇక్కడ చూడలేదు. పండక్కి వెళ్ళినటువంటి వాడు అక్కడ ఉండి తిని తాగి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన ఆ యొక్క కోనేటి దగ్గరకు వెళ్ళాడు. ఆయన కోనేటి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అప్పటికి ఆ స్థితిలో ఎంతకాలం నుండి ఉన్నాడనేటువంటిది తాను ఎరిగినటువంటి వాడై దయా కనికరమును చూపినటువంటి వాడుగా తనను స్వస్థపరచాలని నిర్ణయించుకొని దేవుని చిత్తానుసారంగా తనను స్వస్థపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటిది ఏమిటంటే, ఈ పండుగలు అనేటువంటివి వచ్చినట్లయితే ఇక సందడే సందడి, తినటం త్రాగటం కోలాహలంగా అటు ఇటు తిరగటం, డాన్సులు వేయటం, డ్రామాలు వేయటం, లైట్లు వెలిగించటం, ఇది మనకు వాడుకగా అయిపోతున్నదే తప్ప మనము దేవుని యొక్క సన్నిధిలో, దేవా ఈ పండుగకు కారణమైనటువంటిది నీ యొక్క ఉనికి అయి ఉన్నది, నీవు ఈ లోకమునకు రావటమై ఉన్నది, లేకపోతే నీవు మరణించి తిరిగి లేవటమై ఉన్నది, నీవు చేసిన కార్యమును బట్టి, నీ యొక్క ఉనికిని బట్టి, నీవు మరణించి తిరిగి లేవటమును బట్టి మేము లేపబడతామనేటువంటి ఆ యొక్క నిరీక్షణను మాకు మిగిల్చావు అని కృతజ్ఞతతో ప్రార్థించేటువంటి వారు ఆ కృతజ్ఞత హృదయాంతరంగంలో కలిగి ఉండి ఆ సీజన్ అంతా ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉంటారనేటువంటిది మనకి ఈ దినాల్లో అనుమానంగానే ఉండున్నది. యేసు ప్రభువు ఈ రోగిని చూచినప్పుడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు అని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. తనపై ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంచినటువంటి వాడుగా చాలామంది అక్కడున్నారు, అయితే ఈ ఒక్కరి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఉంచి తనను వ్యక్తిగతంగా కలిసి తనకున్నటువంటి అవసరాన్ని తీర్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రభువుకు నీవు ఎవరివో తెలుసు, నేనెవరినో తెలుసు, ప్రతి ఒక్కరము ఎవరెవరమై ఉన్నాము, ఎంతకాలము నుండి మన స్థితిలో మనము ఉన్నాము అనేటువంటిది మన చరిత్ర అంతా ఆయనకు స్పష్టంగా తెలుసు. మనము మాట వినేటువంటి వారమా, విననటువంటి వారమా, ఎందువలన ఈ స్థితిలో ఉన్నాము అనేటువంటిది సహితం ఆయనకు తెలిసే ఉన్నది. కాబట్టి మనము బుద్ధిహీనతను విడిచిపెట్టి దేవుని యొక్క కనికరమును పొందులాగున మనము దేవుని సంధించేటువంటి వారంగా ఎల్లప్పుడూ ఉండవలసి ఉంటుంది. స్వస్థపడగోరుచున్నావా అని రోగిని యేసుప్రభు అడిగినప్పుడు తన దగ్గర నుంచి సమాధానము స్ట్రైట్ ఫార్వర్డ్గా రాలేదు. తనకున్నటువంటి జ్ఞానం కొద్దీ, తనకున్నటువంటి మైండ్ సెట్ని బట్టి, తనకున్నటువంటి ఆలోచన పరిధిని బట్టి, తను అప్పటికీ ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి రోగి ఏమని చెప్తున్నాడంటే, తాను అప్పటి వరకు స్వస్థపడలేనటువంటి పరిస్థితికి కారణము తాను గ్రహించినటువంటిది, తాను చూచినటువంటిది ఏమై ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కానీ దేవునికి దానిని సహితము అధిగమించి అప్పటికప్పుడు తనను స్వస్థపరచగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నదని, అంతకు మించిన సామర్థ్యం సహితము దేవుని యొద్ద ఉన్నదనేటువంటి విషయము తాను స్వస్థపడి పరుపును సహా తీసుకుని నడిచినప్పుడు మాత్రమే తనకు అర్థమైనట్లు మనము చూస్తున్నాం. దేవుని యొక్క శక్తిని బలాన్ని నీవు పొందేటువంటి వాడుగా ఉన్నట్లయితే, నీవు దినదినము ఆయనతో నడిచేటువంటి వాడుగా ఉన్నట్లయితే, కొన్ని దినములు తప్పనిసరిగా గడ్డుగా ఉంటాయి, కొన్ని సమయములు నీకు అసలు దారి పూడిపోయిందేమో అనిపించేటువంటి విధంగా ఉండవచ్చు, కొన్నిసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడా అనేటువంటి విధంగా ఉండవచ్చు. కానీ నువ్వు దేవుని చిత్తములోనే కొనసాగినట్లయితే, ప్రార్థనను విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిలోనే నీవు ఆయనకు సన్నిహితంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే, అప్పుడు దేవుడు నిన్ను గురించి చర్య తీసుకునేటువంటి వాడుగా, తన పనిని తన సమయములో జరిగించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. ఈ స్వస్థత ద్వారా జరిగినటువంటిది ఏంటంటే, ఈ రోగి తనకున్నటువంటి ఆలోచించేటువంటి శక్తి, తనకున్నటువంటి గ్రహింపు అనేటువంటిది లిమిటెడ్ అనేది తెలుసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి రోగులందరూ తాను స్వస్థపడటం చూచినప్పుడు వారు సహితము కేవలము దూత నీళ్లు కదిలించినప్పుడు దానిలో మొదట దిగటం వలన మాత్రమే మేము స్వస్థత పొందటం కాదు, ఈయన నోటి మాట వలననే మేము స్వస్థత పొందగలము. దేవునికి మనలను స్వస్థపరిచేటువంటి ఆ యొక్క మార్గాలు అనేటువంటివి, పద్ధతులు అనేటువంటివి అనేకమైనవి ఉన్నవి అని వారు సహితము తెలుసుకున్నారు. కాబట్టి దేవుని యొక్క నామం అనేటువంటిది మహిమపరచబడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దేవుని కార్యములు అనేటువంటివి ఎప్పుడు ఎందుకు జరుగుతాయంటే, ఆయన నామమును మహిమపరచున్నట్లుగా జరుగుతాయి. అది స్వస్థత కానివ్వండి, మరి ఒకటి కానివ్వండి, మరి ఒకటి కానివ్వండి. అయితే ఈ దినములలో మనము చూస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో పరిస్థితి ఎలా ఉన్నదంటే, వ్యక్తులు తమను తాము ఉప్పొంగించుకునేలాగా, తమ యొక్క పేరు ప్రఖ్యాతులు పైకి లేపుకునే విధంగా, దేవునిని కాదు తమ యొక్క ఔన్నత్యాన్ని పెంచుకునేలాగా మనుషులు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఈ ప్యాంప్లెట్స్ ఇవి వేసినప్పుడు పలాన వారు ప్రసంగిస్తారండి, ఈయన ప్రపంచంలో ఇన్నిసార్లు తిరిగి సువార్తను అందించినటువంటి వారండి, ఈయన రేడియో ప్రసంగికులని రాయటం అనేటువంటిది అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు టీవీ ప్రసంగికులండి, లేకపోతే ఇంకోటండి. ఈ విధమైనటువంటి రాతలు ఎన్నో కనపడుతూ ఉన్నాయి. దీనంతటి ద్వారా జరుగుతున్నటువంటిది ఏంటంటే మనుషులు తమ్మును తాము ప్రమోట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఈ కూటాలకి ఎంతమంది వచ్చారో చూడండి అని చెప్పి అక్కడ పెద్ద పోస్టర్ లాంటిది పెడతారు. అక్కడ ఏదో లైట్లు వెలిగించినట్లుగాను ఎంతో మంది జనం వచ్చినట్లుగాను ఇదంతా కూడా చూపించటం, ఈ షో అనేటువంటిది ఇది ఎక్కువైపోతున్నది తప్ప మనుషుల యొక్క హృదయాంతరంగంలోనికి వెళ్ళేటువంటి వాక్యం అనేటువంటిది లేకుండా పోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనుషులు ప్రధానమైనటువంటి వారు కారు. వారు ఎలాంటి వారంటే వారున్న కాలంలో వారు చేయవలసినటువంటిది వారికి దేవుడు నిర్ణయిస్తాడు, వారు చేస్తారు, వారు తప్పుకుంటారు. అదే స్థానంలోనికి మరి ఒకరు వస్తారు, వారు చేయవలసినటువంటి పనులను వారు చేయవలసి ఉన్నది, వారు చేస్తారు, వారు తప్పుకుంటారు. ఈ విధంగా దేవుడు ఆయన నిర్ణయించిన సమయములలో ఒక్కొక్కరిని నియమిస్తూ ఆయన ప్రజలను గురించి బాధ్యత తీసుకునేలాగా సువార్త పరిచర్యలో పాలు పంపులు పొందినట్లుగా వారికి బాధ్యతలు అప్పగించి వారి పనులను వారికి నిర్ణయించి వారిని వాడుకునేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. అయితే మనము మనలను మనము ఉప్పొంగ చేసుకునవలనని, మనలను మనము పైకెత్తుకునవలనని, దేవుని స్థానంలో మనలను మనము నిలబెట్టుకునవలనని, దేవునికి చెందినటువంటి ఆ యొక్క స్తుతిని మనం పొందాలని చూచినట్లయితే దేవుడు ఎన్నడూ ఇష్టపడినటువంటి విషయంగా అది ఉంటూ ఉంటుంది. కాబట్టి మనము ఏం చేస్తూ ఉన్నాము? దేవునికి మహిమ కలిగే విధంగానే మన యొక్క ప్రవర్తన అనేటువంటిది, మన యొక్క జీవితం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నదా అనేటువంటిది మనము పరీక్షించుకోవలసి ఉన్నది. ఈ వృత్తాంతంలో యేసు ప్రభువుకు ఉన్నటువంటి కనికరమును మనము స్పష్టంగా చూస్తున్నాము. 38 సంవత్సరముల నుండి తాను బాధపడుతున్నాడే అనేటువంటి యొక్క కనికరము, వెంటనే తనను స్వస్థపరచాలనేటువంటి ఆ యొక్క నిర్ణయమును తీసుకుని ప్రభువు తను స్వస్థపరిచినటువంటి యొక్క విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. తరువాత అక్కడ సాంప్రదాయంగా ఉన్నటువంటి దేవదూత వచ్చి కొనేటిలో నీళ్లను కదిలించినప్పుడు మొదటిగా ఆ నీళ్లలో దిగినటువంటి వారు స్వస్థత పొందుతారనేటువంటి ఆ యొక్క బిలీఫ్, ఆ యొక్క నమ్మకమును పటాపంచలు చేసి క్రీస్తు ప్రభువు తన మాట ద్వారా ఈ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు దేవునికి పరిధులు అనేటువంటివి లేవు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడే అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రూవ్ చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. తరువాత ఈ రోగి నీవు లేచి నిలబడి నీ పరిపెత్తుకొని నడుము అని చెప్పినప్పుడు అతడు ఆ విధంగా చేయటం ద్వారా తాను ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అనేటువంటిది చూపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ విషయాల్ని మనము గ్రహించి మనము సహితము దేవుని యొక్క సన్నిధిలో మనము ఏ రీతిగా ఉండవలసినదో, దేవుడు మన నుండి ఏమైతే ఆశిస్తూ ఉన్నాడో వాటిని మనము జరిగించేటువంటి విధముగాను, దేవుడు మనకు అవకాశములను ఇచ్చినప్పుడు ఆ అవకాశములను మనము ఉపయోగించుకునేటువంటి వరముగా ఉండవలసినని, మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క బరువు బాధ్యతలను మోసేటువంటి వారంగా ఎల్లప్పుడూ సిద్ధపడినటువంటి వారమై ఉండాలని మనము నిర్ణయించుకొని కొనసాగినట్లయితే, దేవుని మీద ఆనుకొని ముందుకు కొనసాగినట్లయితే దేవుడు మనలను బలపరిచి ముందుకు నడిపించేటువంటి వాడై ఉండగలడు. ఆ విధంగా ఉండున్నట్లుగా ప్రభువు మనందరినీ సిద్ధపరిచి వాడుకునిగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడవైన తండ్రి, ఉదయకాలమందు మీ యొక్క సన్నిధిలోకి మేము వచ్చినాము. మీరు చేసినటువంటి గొప్ప కార్యమును గురించి మేము కొంత ధ్యానించున్నాము. దీని నుండి మేము నేర్చుకునవలసినటువంటి విషయములను నేర్చుకున్నట్లుగాను మా హృదయాంతరంగంలో ఎల్లప్పుడూ మేము తెప్పరిల్లినటువంటి వరమై ఈ జీవితంలో మీరు మాకు దాచి ఉంచినటువంటి గొప్ప వరములను భాగ్యములను కైవసము చేసుకున్నట్లుగా మీకు లోబడి విధేయులమై బ్రతికేటువంటి ఆ భాగ్యమును మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్.